వారు సాగుతున్నారు సాగుతున్నారు. కొంత దూరం వెళ్లేసరికి జటాయువు కనిపించాడు. చూశాడు రాముడు. ఎవరు నువ్వు? అనగా జటాయువు, నేను మీ తండ్రి దశరథునికి మిత్రుడను, నన్ను జటాయువు అంటారు. కశ్యప ప్రజాపతికి వినత వల్ల కలిగిన వాడు గరుత్మంతుడు. ఆయన అన్నగారు అనూరుడు. అనూరునికి సేని వల్ల ఇద్దరు బిడ్డలు. అందులో పెద్దవాడు మా అన్న సంపాతి, నేను రెండో వాడును జటాయువు. దేవాసుర సంగ్రామాలలో మీ నాన్నగారు నేను దేవతలకు సహాయపడడానికి వెళ్లేవాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి అరణ్యానికి వస్తున్నావని తెలిసి నేను కొంత చింతించకపోలేదు. కాని పితృవాక్ పాలన నిష్టలో ఉన్న నీకు కొంత సహాయపడదామని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక్కడ పర్ణశాల నిర్మించుకోండి. నువ్వు మీ తమ్ముడు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే నేను జానకీదేవిని రక్షిస్తూ ఉంటాను అన్నాడు జటాయు. పంచవటి సమీపంలో పర్ణశాలను నిర్మించాడు లక్ష్మణస్వామి. గోదావరి స్నానం చేసి పవిత్ర జలాలు పుష్పాలు తెచ్చి గృహదేవతా పూజ జరిపి సీతారాములను శాలలోకి ఆహ్వానించాడు. కాలచక్రం తిరుగుతోంది. శరత్కాలం వెనకబడింది. హేమంతం ప్రవేశిస్తోంది. చలిగాలి ముదిరింది. మంచు కురుస్తోంది. ఒక అరుణోదయ వేళ సీతారామ లక్ష్మణులు గోదావరి స్నానానికి వెడుతున్నారు. అలా వారు ముందుకు సాగుతుంటే ఆ చలివేళ దప్పిగొన్న ఏనుగు నీటిలోకి ముంచిన తొండాన్ని చర్రన వెనక్కు లాగేసుకుంది. చలికి తట్టుకోలేక అటువంటి వేళలో ఆ మంచు వానలో వారు గోదావరికి వెడుతుండగా లక్ష్మణస్వామికి ఒక సందేహం కలిగింది. అన్నయ్య, పరమ ధర్మమూర్తి అయిన వాడు భర్త దశరథుడు, పరమ సాధు అయిన వాడు కొడుకు భరతుడు. అటువంటి భర్త, ఇటువంటి కొడుకు ఉన్న తల్లి ఇలా క్రూరబుద్ధితో ఎలా ప్రవర్తించగలుగుతోంది అనగా రాముడు నవ్వి, తమ్ముడు ఎందుకురా ఆవిడ్ని ఆడిపోసుకుంటావు? ఎప్పుడూ ఒకరిని నిందించడం నేర్చుకో. నీకు తృప్తిగా నీ భరతుణ్ణి గురించి పొగుడుకోవచ్చు, కాని ఒకరిని నిందించడం అనేదాన్ని నేను సహించలేను అన్నాడు. అలా వారు అక్కడ స్నానం చేసి ఆశ్రమానికి వచ్చారు. రోజులు గడుస్తున్నాయి. ఒకనాటి సాయంకాల వేళ సీతారాములు పర్ణశాల ప్రాంగణంలో కూర్చుని ఉన్నారు. కొద్ది దూరంలో లక్ష్మణస్వామి కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో రాగి తీగల వంటి జుట్టు, భయంకరమైన నేత్రాలు, వికారమైన ముఖము, మహోదరము, భైరవ స్వనము గల ఒక రాక్షసి అటు వస్తూ దివ్య తేజో విరాజితము, పద్మదళ విశాల నయనము అయిన ఇందీవర శ్యామ దేహుని రాముని చూసి, ఎవరవయ్యా, జటాజూటంతో తపస్విలా ఉన్నావు, ఈ ధనుర్బాణాలేమిటి, హాయిగా రాక్షసులు విహరించే ఈ భూమికి నువ్వెందుకు వచ్చావు అనగా రాముడు తన కథ అంతా చెప్పి, వీడు నా తమ్ముడు, ఈమె నా భార్య జానకి అనగా ఆ శూర్పణక. రామచంద్ర, నా పేరు శూర్పణక. ఏకాకిగా నేను అడవిలో తిరుగుతుంటే ఈ ప్రాణులన్నీ గజగజలాడా. బహుశా నువ్వు వినుంటావు రావణుడని రాక్షస చక్రవర్తి, వాడు నాకు తమ్ముడు. ఇక ఈ కథలన్నీ విడిచిపెట్టు. నిన్ను చూసిన క్షణం నుంచి నా మనస్సు నీ మీద నుంచి మరలటం లేదు. ఈ ముసలి జానకని విడిచిపెట్టి నన్ను భార్యగా స్వీకరించు. అప్పుడు రాముడు పరిహాసంగా, శూర్పణక, నీ వంటి దానికి సవతి పోరు బావుండదు. నా వెంట నా భార్య ఉంది, ఎందుకు నా వంటి నల్లవాడితో తిరుగుతావు? అదిగో చూడు, ఎదురుగా ఉన్నాడు మా తమ్ముడు. వాడు అకృతదారు, వయస్సులో ఉన్నాడు, బంగారు కాంతి దేహం అనగానే శూర్పణక లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్లి తన వాంఛను వ్యక్తం చేసింది. అప్పుడు లక్ష్మణుడు, ఓ రాక్షసరాజ సోదరి, నేనే జన్మత సేవకా వృత్తిలో ఉన్నవాడు. ఈ దాసుడితోటి నువ్వు సంసారం చేస్తే దాసీ బ్రతుకు బ్రతకవలసి వస్తుంది. నీకు తగినవాడు మా అన్నగారే, కాని నేను కాదు అనడంతో మళ్లీ బయలుదేరి శూర్పణక రాముని దగ్గరకు వచ్చింది. రామచంద్ర, ఎందుకయ్యా నువ్వు జంకుతున్నావు నన్ను స్వీకరించడానికి? ఈ భార్య ఏదో చేస్తుందని కదా, దాన్ని ఒక్క క్షణంలో మింగుతాను చూడు అని పెద్ద పులిలా నోరు తెరుచుకు వస్తుంటే లక్ష్మణస్వామి వైపు రామచంద్రుడు తిరగడము, లక్ష్మణస్వామి రావడము, ఏకకాలంలో దాని ముక్కు చెవులు తరగడము జరిగిపోయాయి. అది బాధతో రోదనం చేస్తూ వెడుతుంటే అరణ్యం అరణ్యం అంతా దద్దరిల్లింది. వెళ్లి వెళ్లి తన పినతల్లి పిల్లలైన కరదూషణుల ముందు నిలబడి చూశారు వారు. అక్క, కాలపాశాన్ని తగిలించదని మృత్యుమందిర ద్వారం దగ్గర నిలబడ్డ మూర్ఖుడెవడు? వాడికి ఇప్పుడే తగిన శిక్ష వేస్తాను. ఇదిగో జగద్భయంకరుడైన నా 14 మంది సేనానులను ఇస్తున్నాను అనగానే శూర్పణక ముక్కు నుండి చెవుల నుండి కారుతోన్న రక్తాన్ని అలాగే ఉంచుకుని ఆ సేనాపత్రను తీసుకుని రాముని దగ్గరకు వచ్చి, ఏమయ్యా ఇవో మా సేనాపత్రం, నువ్వేం చేశావో వీరికి చెప్పు అంటే రాముడు చిరునవ్వు నవ్వుతూ, రాక్షస సోదరి, నేను ఏం చేయాలో చెప్పాలా? నీ ముఖం చూస్తే తెలియడం లేదా మీ సేనానని అంటూనే బాణాన్ని సంధించాడు. 14 నేలమట్టం చేశాడు. మళ్లీ గోలుగోలున శూర్పణఖ కరదోషముల దగ్గరకు వచ్చింది. చూసి ఏమక్కా అన్నారు వారు. ఓరి మూర్ఖులారా, మీరు పంపారు, ఆయన చంపారు అనడంతో కరదోషణులు ఆగ్రహోదగ్గురులై, ఔరా అంతటి వాడావాడు అనుకుంటూ తమ 14,000 మూలబలంతో రాముని మీదకు దాడికి వచ్చారు. వస్తున్న రాక్షస సేనను చూస్తూనే రాముడు, లక్ష్మణా, నువ్వు పర్ణశాల ప్రాంగణంలో మీ వదిలి గారిని కాపలా కాస్తుంది, ఈ 14,000 మంది మీద నా అస్త్రవిద్యను చూపిస్తాను అని రణరంగంలో ప్రవేశించి బాణాలను వర్షధారగా కురిపిస్తూ 14,000 మందిని నేల మీద కూల్చాడు రామభద్రుడు. గోలు గోలున ఏడుస్తూ శూర్పణ కలంకానగరానికి పోయి ఈ విషయమంతా రావణునికి నివేదిస్తూ, లంకేశ్వర, నీ వంటి సోదరుడున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో, ఈనాడు అంత అవమానంగా ఉంది. చతుర్దశ భువనాలను గదగదలాడించిన సోదరుడు ఉండు, కాని రత్నసింహాసనం మీద నీ ప్రక్కన కూర్చోవడానికి యోగ్యమైన పట్టమహిషి ఈనాటి వరకు నీకు దొరకలేదు. అటువంటి స్త్రీని నేను దండకారణ్యంలో చూశాను అనగానే రావణుడు హుటాహుటి బయలుదేరి సముద్రాన్ని దాటి ఈవల వంక సముద్రపు ఒడ్డున మారీచాశ్రమానికి చేరి, మారీచ ఎవడో దాశరథిట, తండ్రి తరిమివేస్తే అరణ్యాల పాలయ్యాడట, ఆయన భార్య జానకని అపహరించాలి, నువ్వు ముందు వెళ్లి తగిన పన్నాగం కాని అనగానే మారీచుడు, ఓ రావణ, ఈనాటి వరకు నువ్వు ఏం చెప్పినా విన్నాను చేశాను, కాని నువ్వు ఎవరితో వైరం తెచ్చుకుంటున్నావో నీకు తెలుసా? కాలరూపిణి అయినటువంటి సీతాదేవిని అపహరించాలనుకుంటున్నావు, పైగా రాముడు ఎంతటివాడో నీకు తెలియడం లేదు. ఆయన సర్వలోకాలను రక్షించడానికి యోగ్యమైన రీతిలో అస్త్ర శస్త్ర విద్యలు నేర్చుకున్నవాడు. ఇంకా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. మరొక్క మాట చెప్పాలని, నిండా 16 లేని వయస్సులో విశ్వామిత్ర యాగ సంరక్షణ వేళ యాగ విధ్వంసనానికి నేను వెళ్ళినప్పుడు ఆయన విడిచిన బాణపు దెబ్బ ఈనాటికీ నాకు గుండె చెదరగొడుతూనే ఉంది. అప్పటికింకా అస్త్ర శస్త్ర విద్యలో ఆరితేరినవాడు కాదు. ఈనాడు అన్ని విద్యలు నేర్చాడు. విశ్వామిత్రుని యొక్క అస్త్రవిద్యా రహస్యాలన్నీ గ్రహించాడు. మంచి వయస్సులో ఉన్నవాడు, నాడే అంత దెబ్బతీసినవాడు, ఈనాడు ఎంతవాడై ఉంటాడో ఆలోచించు. మరొక్కటి,
ప్రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ, రత్నాని చ రథాంశ్చైవ విత్రాసం జనయంతి మే.
రకార నామంతో ప్రారంభమయ్యే ఏ శబ్దం నా చెవిని పడినప్పటికీ గుండె ఆగిపోతోంది, మర్యాదగా వెనక్కి వెళ్ళు అనగా రావణుడు, మారీచ, మర్యాదగా నాకు సహకరిస్తావా? ఈ కత్తి వ్రేటుతో నిన్ను యమపురికి పంపమన్నావా? అనగానే మారీచుడు, ఈ పాపిష్ఠివాడి చేతులలో మరణించడం కంటే ఆ పరమ సాధువైన రాముని హస్తాలలో మరణిస్తే వైకుంఠానికి వెళ్లవచ్చు అన్న సంకల్పంతో రావణా విడుతున్నాను వెనక్కాలే రా అన్నాడు. బయలుదేరాడు. ఆశ్రమ ప్రాంగణం చేరుతూనే మాయించి రంగురంగుల చుక్కలీనే బంగారు కాంతి లేడిలా దిగాడు. అటు ఇటు పరుగులు పెడుతున్నాడు, గంతులు వేస్తున్నాడు. చూసింది అమ్మవారు, ఇటువంటి లేడి ఈ 13 ఎన్ని వనాలలోనూ మనం చూడలేదు, కనుక ఆ లేడిని తీసుకొచ్చి పర్ణశాలలో కట్టిపెట్టమని రాముణ్ణి కోరింది. రాముడు లేవబోతుంటే లక్ష్మణస్వామి అడ్డుకొని, అన్నా, అది నిజంగా లేడే అనుకుంటున్నావా? ఇందులో మాయ ఏదో ఉందని నువ్వు గ్రహించలేకపోతున్నావా అంటే రామచంద్రుడు చిరునవ్వు నవ్వి, లక్ష్మణ, 13 ఈ అరణ్యంలో మనతో ఉంటూ అది కావాలి ఇది కావాలని ఏనాడైనా ఈవిడ నోటుతో ఈవిడ అడిగిందా? ఈనాడు ఏదో ఆ లేడిని తెచ్చిపెట్టమంటావు. ఒకవేళ నువ్వు భావించినట్టు అది రాక్షసుడే అయినట్లయితే రాక్షస సంహారం చేస్తా, కాదు బంగారు లేడి అయింది, పట్టుకొచ్చి పర్ణశాల ప్రాంగణంలో కట్టేస్తాను. అని ఆయన బయలుదేరుతూ ఏ స్థితిలో అయినా లక్ష్మణాను విక్రణించగల అన్నాడు. ఆయన అటు వెళ్లాడు. ఆ మారీచుడు మాయలేడి రూపంతో రాముణ్ణి మోసగిస్తూ బహుదూరానికి తీసుకుపోయాడు. కొంతసేపటికి రాముడు గ్రహించి బాణాన్ని సంధించి విడిచాడు. ఆ మాయలేడి రూపంలో ఉన్న మారీచుడు మరణిస్తూ హా లక్ష్మణ అని అరిచాడు. ఇక్కడ పర్ణశాలలో ఉన్న సీతాదేవి ఆ శబ్దం వింటూనే, మరిది వినిపించిందా మీ అన్నగారి ఆర్తనాదం? తక్షణం బయలుదేరి అంటే, లక్ష్మణస్వామి వదిన, మా అన్నగారు ఎంతటి వాడనుకున్నావమ్మా? ఆయన శక్తి సామర్థ్యాలు నువ్వు ఎరగవా? 14,000 మంది రాక్షసులను ఒంటి చేతి మీద నేలకూల్చిన మా అన్నగారు ఒక్క రాక్షసుడికి భయపడతాడనుకుంటున్నావా అని ఏదో నచ్చ చెప్పబోతూ ఉంటే, సీతాదేవి కన్నులు ఎర్రజేసి, లక్ష్మణ ఇప్పుడు అర్థమైందయ్యా, ఒక తమ్ముడు రాజ్యం నీకు లేకుండా చేశాడు, ఇంకొక తమ్ముడు కూడా తిరుగుతూ ఈ 14 సంవత్సరాలు సేవ చేస్తున్నట్టు అభినయించి ఆ అన్నగారు కన్ను మూసినట్లయితే వదినగారిని అనుభవిద్దామనుకుంటున్నాడు. అది సాగే పని కాదు. రాముడు లేని క్షణంలో నేను అగ్నిలో దూకుతాను లేదా గోదావరిలో దూకుతాను అంటుంటే భరించలేక లక్ష్మణస్వామి 2 చెవులు మూసుకుని, వదిన ఇంకా నువ్వు మాట్లాడా, మొదటిసారి మా అన్నగారి మాట కాదని నేను బయలుదేరుతున్నాను, దీని పర్యవసానం ఏమవుతుందో ఇప్పుడప్పుడే ఆలోచించకు అని అటు వెళ్లడము. వెళ్లిన ఉత్తర క్షణంలో మాయా సన్యాసి రూపంలో రావణుడు దిగి భిక్షాందేహి అని నిలబడ్డాడు. సీతాదేవి, స్వామి మీరెవరో కొత్త సన్యాసుల్లా ఉన్నారు, ఈ పరిసరాలలో ఎప్పుడు ఇటువంటి విగ్రహాన్ని మేము చూడలేదు, ఎక్కడి నుంచో అతిథులుగా వచ్చారు, చాలా సంతోషం, కాసేపు విశ్రాంతి తీసుకోండి, మా వారు కందమూలాలు తేవడానికి అడవిలోకి వెళ్లారు అంటుంటే, వారు వచ్చే వరకు మనకు ఆగవలసిన పని లేదు, ఎవడో అడవిలో తిరుగుతున్న సన్యాసితోటి నీకు కాపరమేమిటి అని తన స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసి ఎడమచేత శిరసు కుడిచేత ఊరువులు పట్టుకుని భుజం మీద వేసుకుని బయలుదేరి పెడుతున్నాడు. సీతాదేవి గోలు గోలున విలపిస్తుంటే చెట్టు మీద నిద్రిస్తున్న జటాయువు లేచి తన ముక్కుతో గోళ్లతో రావణుణ్ణి నానా హింస పెట్టాడు. రావణుడు చేసేది లేక కత్తితో జటాయువు 2 రెక్కలు నరికి పీకి మీద ఒక నాటు వేశాడు. జటాయువు నేల కూలాడు. సీతాదేవి గోలు గోలున రోదిస్తున్నది. రథం సాగిపోతోంది లంకానగరం వైపు. ఇటు రాముడు వెనుదిరిగి వస్తూ దారిలో లక్ష్మణస్వామిని చూసి, తమ్ముడు పర్ణశాల విరిచి ఎందుకు వస్తున్నావురా అంటే, లక్ష్మణస్వామి అన్నయ్యా, నా నోట చెప్పలేని చెవులు వినలేని మాటలు వదినగారు అనడం వల్ల బయలుదేరాను అనగా, రాముడు ఎంత పొరపాటు చేశావురా తమ్ముడు, బాధలో ఉన్న స్త్రీ ఏం మాట్లాడుతుందో దానికేం తెలుసుననుకున్నావు, ఏదో కొంప ములిగిపోయి ఉంటుంది, నడు పర్ణశాల వైపు అని జోరు జోరుగా అడుగులు వేసుకుంటూ వచ్చారు. పర్ణశాలలో సీత లేదు. అటు చూశారు, ఇటు చూశారు. గౌతమి శిఖతాతలాలన్నీ వెదికారు. చెట్టుని పుట్టని గట్టుని కనిపించిన ప్రతిదానిని, నా సీత ఎక్కడ, సీత ఎక్కడ అని బండరాళ్లు కరిగేటట్టు రోదిస్తూ రామచంద్రమూర్తి ముందుకు సాగుతున్నాడు. లక్ష్మణస్వామి వెనుకనే అనుసరిస్తున్నాడు. సాగి సాగి కొంత దూరం వెళ్లేసరికి ఎదురుగా శిఖరం లేని కొండలాగా తలలేని మొండెం ఒకటి వారి కంటబడింది. ఆ మొండెల్లోంచే పిడుగులు పడుతున్న ధ్వనులు వినిపించాయి. రొమ్ము మీద పెద్ద నోరు, దేహమంతా నల్లని జుట్టు, వక్షస్థలం మీద ఒక కన్ను, రక్తంతో తడిసిన కత్తిలా నాలుక జాపి ఉంది, ఇరువంకలా వంపు తిరిగిన చేకత్తుల్లా కోరలున్నాయి. ఆ మహాకాయుని చేతులు బహుదూరానికి వ్యాపించాయి. చేతుల మధ్యలో పెద్ద పులులు, సింహాలు, ఎలుగుబంట్లు నలిగిపోతున్నాయి. వాటిని లొంగజుట్టి కొండగుహ లాంటి నోట్లో వేస్తూ హుంకరిస్తున్న భయంకరాకారాన్ని చూస్తున్నారు. చూస్తున్న క్షణంలోనే ఆ 2 చేతులు వారిద్దరిని వదన బిలద్వారం దగ్గరకు లాగేశాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక క్షణం ఆలోచించే లక్ష్మణుడు, అన్నయ్య, వీడు నన్ను భక్షించడానికి ప్రయత్నించే ఈ తరుణంలో నువ్వు జారిపోయి కణించి అంటే రాముడు, తమ్ముడు వీడికి భయపడవలసిన పని లేదురా, వీణ్ణి మనం అవలీలగా చంపవచ్చు, వీడికి అస్త్రాలు శస్త్రాలు అవసరం లేదు, నీ కత్తితో వాడి చెయ్యి నరుకు, నా కత్తితో ఈ చెయ్యి నరుకుతాను అంటుంటే వాడికి క్రోధం రేగిపోయి, ఒరే మీ ఇద్దరిని ఒకేసారి మింగేస్తాను అంటుండగా ఇద్దరు చేతులు నరికేశారు. అది గ్రహించి ఆర్యా మీరెవరు అనడంతో రాముడు, మేము ఇక్ష్వాకు వంశ క్షత్రియులం, నన్ను రాముడంటారు, వీడు మా తమ్ముడు లక్ష్మణుడు అనగానే వాడు, అయ్యా మీకోసమే అన్వేషిస్తున్నాను, నేను కబంధుడనే ధనువుని, అసలు గంధర్వుని. నా కర్మకాలి ఒక శాపవశాత్తు ఇలా పడ్డాను. మీ వల్లనే ఈ శాప విమోచనం అవుతుంది అని గ్రహించాను. ఇప్పుడు మీరు నన్ను ఈ గోతిలో పడద్రోసి సజీవ దహనం చేయండి. నాకు గంధర్వరూపం వస్తుంది, నేను విషయమంతా తర్వాత చెప్తాను అనగానే వాడు చెప్పినట్టుగా చేశారు. వాడు గంధర్వరూపాన్ని ధరించి, రామభద్ర, ఇటువంటి సమయంలో మీకు యోగ్యుడైన స్నేహితుడు ఒకడు చాలా అవసరం. స్నేహితుడు లేకపోతే కష్టాలలో పడిన వాళ్ళు బయటపడలేదు. మీ వలనే భార్యావియోగంతో బాధపడుతున్నవాడు కిష్కింధలో ఉన్నాడు సుగ్రీవుడని, వాడి స్నేహం చెయ్యండి, ఈ దారినే ముందుకు సాగండి. రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన దారిని నడుస్తున్నారు. కొంత ముందుకు వెళ్లేసరికి ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమ వాతావరణంలో ప్రశాంతమైన వాయువులను చూస్తూ ముందుకు అడుగు వేస్తుంటే అక్కడ గురువుల ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉన్న శబరి వారుభయులను చూస్తూనే చేతులు జోడించి అర్ఘ్యపాద్యాలిచ్చి అతిథి సత్కారాలు సమర్పించి, రామభద్ర, నీ దర్శనంతో నా తపస్సు ఫలించింది. ఈ జీవితంలో సాగించిన గురు సేవాఫలాన్ని పొందబోతున్నాను. ఈ చర్మచక్షువులతో నిన్ను చూడడం కంటే ఏం కావాలయ్యా మాకు? నీ అనుగ్రహంతో అక్షయలోకాలు పొందగలను. నువ్వు చిత్రకూటానికి వచ్చిన నాడే మా గురువులు దివ్యలోకానికి వెడుతూ, శబరి, త్వరలో రాముడు తన సోదరుడైన లక్ష్మణునితో ఇక్కడికి రానున్నాడు, వారిని సేవించి ఉత్తమ లోకాలు పొందు అని వెళ్లిపోయారు. అప్పటి నుంచి నీ రాక కోసం ఎదురుచూసి కన్నులు కాయలు కాస్తున్నావయ్యా అని స్వాదు ఫలాలు తీసుకొచ్చి వారిని ఆరగింపజేసి వారు తింటూ ఉండగా చూశావా రామభద్ర, మా గురువుల యొక్క ఘనత. వారు సర్వవిధ ఉపచారాలతో అగ్నిహోత్రుని ఆరాధించేవారు. వారి ప్రభావం ఎంతటిదంటే వారు వెళ్లి ఎన్ని సంవత్సరాలైందో కాని అగ్నిజ్వాలలు ఆరలేదు, వెలుగుతూనే ఉన్నాయి. సమీపంలో తీర్థజలం చూశావా ఎంత పవిత్ర స్వాదువుగా ఉందో. దూర తీరాలకు వెళ్లలేక స్నానపానాలకు ఇక్కడే వారు సప్తసాగర జలాలు రప్పించుకున్నారు. దీనిలో స్నానం చేసి రండి మీరు చూశావా చెట్ల కొమ్మలపై. వారు వెళ్లడానికి ముందు రోజున స్నానం చేసి ఆరవేసిన వల్కలాలు అవి ఇంకా తడి ఆరలేదు. ఈ కలువ పూలు ఆనాడు తెచ్చాను అగ్నిని అర్పించడానికి, ఇప్పుడు కోసినంత కొత్తగా నీకు కనిపించడం లేదుటయ్యా. ఈ వేదిక దగ్గరే నేను గురువుగారు సేవ చేసేదాన్ని అని అలా చెబుతూనే సమాహిత చిత్తంతో పద్మాసనాసీనయ్య సమాధిలో కూర్చుంది. మరుక్షణంలో యోగాగ్నిలో ఆమె శరీరం భస్మమైపోయింది. ఆ సప్తసాగర తీర్థంలో స్నానం చేసి శబరికి తర్పణాలు విడిచి, రామచంద్రుడు, లక్ష్మణ, నా మనస్సిప్పుడు ప్రశాంతంగా ఉంది. చెడ్డ రోజులు పోయాయి, అద్యతన భావిలో శుభం రాబోతున్నదని నా గుండె చెబుతోంది. మనం ఈ పంపా సరోవరం వెంబడి నడిచి ఋష్యముఖ ప్రాంతానికి వెళ్ళాలి అనగానే లక్ష్మణుడు ముందు దారి తీశాడు, రామచంద్రుడు వెనుకనే సాగుతున్నాడు. మార్గంలోని తీర్థాలలో స్నానం చేస్తూ పితృదేవతలను ఆరాధిస్తూ పక్షి సంతతుల కలస్వనాలు వింటూ చల్లని గాలి శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తూ ఉంటే ఋష్యముఖానికి అల్లంత దూరంలో నడక సాగిస్తున్నారు రామలక్ష్మణులు. ఇది అరణ్యకాండ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీదేవి వదన పద్మ శోభతో అలరారే వికసిత కమలాలతో ఉన్న పంపా సరోవరం చేరారు రామలక్ష్మణులు. దాని నుంచి వచ్చే గాలి సోకిన క్షణంలో వారి శరీరాలు పలకించాయి. చూస్తున్నాడు రాముడు, లక్ష్మణ, ఈ కొండగోగు మొక్కలు చూశావా? బంగారు నగలు పీతాంబరం ధరించిన పురుషుని వలె ఎలా ఉన్నావు. ఈ కోకిల కలస్వనాలు, పర్ణశాలలో ఉన్న రోజులలో ఈ మధురస్వరాలు వింటూ ఎంత ఆనందించేది నా జానకి. ఆ పక్షుల జంటలు జంటలుగా ఎంత ఉల్లాసంగా క్రీడిస్తున్నాయి. అశోకాన్ని చూడు, నిండుగా పూసి మండుతున్న అగ్నిగుండంలా ఉంది. వసంతమంటే ప్రాణంగా భావించే జానకి దగ్గర లేకుండా ఈ వసంతాన్ని ఎలా గడపగలను. ఆ మగ నెమలి ఎంత రాజసంగా మెడనిక్కించి చూస్తోంది. దాని చుట్టూ ఆడు నెమలి ఎంత రమణీయంగా నాట్యం చేస్తూ తిరుగుతోంది. ప్రియా వియోగ వ్యధ తెలియదు వీటికి. పురుషుడునైన నన్నే ఈ వసంతం ఇంతగా బాధిస్తున్నదే, పరమసుకుమారి అయిన నా జానకి ఎంత తీవ్ర వ్యధ పడుతూ ఉంటుంది. అలా రామచంద్రుడు ప్రకృతితో తన తరుణిని పోల్చుకుంటూ బాధపడుతూ నడుస్తున్నాడు. సాగి 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 కిష్కింధ సరిహద్దులలో ప్రవేశించారు. ఋష్యమోకం మీద ఉన్న సుగ్రీవుడు అల్లంత దూరంలో వారిని చూశాడు. భయపడిపోయి పరుగులంకించుకున్నాడు. ఆయన అనుచరులు కూడా ఆయన వెంటనే పరిగెడుతున్నారు. కొంత దూరం సాగి 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 అక్కడ వారిని నిలబెట్టి, చూశారా ఆ మహాధానుష్కులను, మా అన్నగారు వాలి పంపి ఉంటాడు. మునివేషాలు వేసి నన్ను చంపడానికి వీరిని ఎక్కడి నుంచో తెచ్చాడు అంటూ కొండమించి కొండమీదకి, చెట్టు మించి చెట్టు మీదకి దూకుతూ వెడుతుంటే ఒకచోట హనుమంతుడు ఆయన భుజం పట్టి ఆపి, మహారాజా మనం బహుదూరం వచ్చాం, ఇక్కడ భయపడవలసిన పనేమీ లేదు, పైగా మీరు ప్రభువులే వికలచిత్తులైతే మేమంతా ఏం కావాలి, ఏం కావాలో మా చేత చేయించుకోండి అంటుంటే సుగ్రీవుడు గజగజ వణుకుతూనే, చూశావా హనుమా, ఆజానుబాహులు, విశాలాక్షులు, శర చేప ఖడ్గధారులు అయిన వీరులను చూసి ఈ మనస్సు వ్యాకులం కాకుండా ఎలా ఉంటుంది, వారిద్దరినీ వాలి పంపి ఉంటాడు, ఏమీ సందేహం లేదు అనగా హనుమంతుడు, ప్రభు మీరు అనవసరంగా భయపడుతున్నారు, నేను వెళ్లి వారి జాడ తెలుసుకువస్తాను, అంతవరకు నిర్భయంగా ఉండండి అనగానే సుగ్రీవుడు అంగీకరించాడు. హనుమంతుడు వటు రూపంలో వారి దగ్గరకు సమీపించి చేతులు జోడించి, ఓ సుందరాకారులారా, తమరెవరు, ఈ ప్రాంతాలకు ఎందుకు వచ్చారు, నారచీరలు కట్టి తపస్వి వేషంతో ఉన్న మీరు మీ బల వీర్య పరాక్రమాలను దాచలేకపోతున్నారు, మీ చేతులలో ధనుర్బాణాలు కనిపిస్తున్నాయి, కరవాళాలున్నాయి, కోడె త్రాసుల్లా ఉన్న ఈ బాణాలు ప్రపంచాన్ని భస్మం చేయగలవని తెలుస్తోంది, ఇంతకు మీరెవరు అంటే రాముడు లక్ష్మణుడు కూడా మాట్లాడలేదు. అప్పుడు హనుమంతుడు, అయ్యా నేనెవరినో చెప్పకుండానే మిమ్మల్ని అడిగాను, సావధానంగా వినండి, ఈ ప్రాంతానికి అధిపతి వాలి, ఆయన సోదరుడు సుగ్రీవుడు, ఆ సుగ్రీవుని రాజ్యభ్రష్టుని చేసి అన్యాయంగా వాలి రాజ్యాన్ని పాలిస్తున్నాడు, ఈయన భార్యను కూడా అపహరించాడు, నేను సుగ్రీవుని మంత్రిని, నన్ను హనుమంతుడంటారు, మా రాజు మీతో స్నేహం కోరుతున్నాడు అని నిలబడగా రాముడు లక్ష్మణుని వైపు తిరిగి, తమ్ముడు మనం ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నామో ఆ సుగ్రీవుడే తన మంత్రిని పంపాడు, వింటున్నావా ఈ అబ్బాయి మాట్లాడిన మాటలు, ఇలా మాట్లాడగలిగిన కుర్రవాడు ఒక్కడు మన దగ్గర ఉన్నట్లయితే ముల్లోకాలను మనం జయించగలం, మాట్లాడే విద్యలో ఇంతటి వాణ్ణి నేను ఇంతవరకు చూడలేదు, మాట్లాడుతున్నంతసేపు ఎక్కడా అపశబ్దం లేదు, కనులు కదపలేదు, కనుబొమ్మలు వాడించలేదు, శిరసు త్రిప్పలేదు, అనవసరమైన శబ్దం లేదు, ఇంతటి శాస్త్ర విశారణ మన దగ్గర ఉన్నట్లయితే దేన్నైనా మనం సాధించగలం, కనుక నువ్వు జాగ్రత్తగా ఈ సుగ్రీవుని మంత్రితో మాట్లాడు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, ఓ మహావిద్వాంసుడా, మీ ప్రభువుని గురించి మేం కూడా విన్నాం, ఆయన కోసమే మేమిలా వచ్చాం, మేము ఆయన స్నేహాన్నే కోరుతున్నాం. హనుమంతుడు సంతోషంతో వారిద్దరినీ వెంటబెట్టుకుని సుగ్రీవుని దగ్గరకు తీసుకువెడుతూ దారిలో వారి కథ అంతా విన్నాడు. సుగ్రీవుని దగ్గరకు చేరారు. చేరగానే సుగ్రీవుడు తన యొక్క బాధనతను వారికి నివేదించుకున్నాడు. నెమ్మదిగా రాముడు తన హస్తాన్ని ముందుకు పెట్టాడు. ఆ చేతిలో చెయ్యి వేశాడు సుగ్రీవుడు. అంతతో అతని గుండె స్వస్థమైంది. అయిన తరువాయి, సుగ్రీవా, ఇది మొదలు, కష్టమైనా సుఖమైనా మనిద్దరం సమానంగా అనుభవిస్తాం అంటూ ఒకచోట సుఖాసీనుడయ్యాడు. అప్పుడు సుగ్రీవుడు, రామభద్ర, మా అన్న వాలి నన్ను వధించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, నువ్వు అభయమిచ్చి నన్ను రక్షించాలి అనగానే రామభద్రుడు, సహస్రకిరణ శోభామయుడైన భాస్కరుడు సాక్షిగా చెబుతున్నాను, దుర్వృత్తికి ఒడిగట్టిన వాలిని ఈ బాణంతో కడతీర్చి నిన్ను పట్టాభిషిక్తుని చేస్తాను అని ఉభయులు మైత్రి ప్రమాణం చేశారు. రామభద్ర, నీ కథ వింటుంటే ఇప్పుడు నాకొకటి గుర్తుకొస్తోంది. ఒకనాడు ఈ పర్వత శిఖరం మీద మేమంతా మాట్లాడుకుంటూ ఉండగా ఆ దశకంఠ రాముడు ఒక స్త్రీని అపహరించుకొడుతున్నాడు. బహుశా ఆవిడ జానకి అయి ఉండాలి. హా రామ లక్ష్మణ అని గోల పెట్టడం కూడా మేము విన్నాం. మమ్మల్ని చూసినట్టుంది ఆవిడ, నగలు మూటగట్టి ఇక్కడ విడిచింది, అవి ఇక్కడే దాచిపెట్టాం, తెప్పించనా అనగా రామభద్రుడు ఎందుకు ఆలస్యం అనడంతో సుగ్రీవుడు వెళ్లి నగల మూట తెచ్చి రాముని ముందుంచాడు. రాముడు మూట మూడి విప్పాడు. విప్పిన క్షణంలో ఆయన కన్నులలో నీరు నిండింది. మంచుతో కప్పిన చంద్రబింబమైంది. హా ప్రియా అంటూ నేలకూలి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని, లక్ష్మణ, ఈ నగలు మీ వదినగారివేమో చూడవయ్యా అంటుంటే లక్ష్మణస్వామి ఒక్కొక్క నగనే పైకి తీస్తూ,
నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురే త్వభి జానామి నిత్యం పాదాభివందనాత్ పాదాభివందనాత్.
అన్నయ్య, నేను వదినగారి బాహుపురులు ఎరుగను, కుండలాలు ఎరుగను, నిత్యము పాదాభివాదం చేసే అలవాటు ఉన్నందువల్ల ఆవిడ కాళ్ల మీద అలరారే ఈ అందెలు మాత్రం నేను ఎరుగుదును, ఇవి వదినగారివే అన్నాడు. అప్పుడు రాముడు కొంత తేరుకొని, సుగ్రీవా, నా మనస్సు నిర్మలమైనది, నీ వంటి మిత్రుడు దొరకడం కంటే నాకు కావలసిందేం లేదు. తొలకరి జల్లులకు ముందు నాటిన విత్తనాలు సక్రమంగా ఫలించేటట్టు మన ప్రయత్నాలు నిర్విఘ్నంగా సాగుతాయి అని ఇద్దరూ అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నారు. అనంతరం సుగ్రీవుడు రామునితో మాట్లాడుతూ, రామభద్ర, ఒక్కసారి మా అన్నగారి పరాక్రమం ఎంతటిదో నీకు చెప్పాలి. ఆయన ఒకనాడు మా మీదకి దండెత్తి వచ్చినటువంటి ఒక రాక్షసుని సంహరించడానికి రాత్రిపూట బయలుదేరాడు. బయలుదేరి వాణ్ణి ఎడంచేత్తో గిరగిర త్రిప్పి విసిరేసరికి అదుగో ఆ కనిపిస్తున్నటువంటి కంకాళం ఉండే ఈవేళ ఇక్కడ వచ్చి పడింది అనగానే రామభద్రుడు చిరునవ్వుతో లేచి రెండు అడుగులు ముందుకు వేసి ఎడమకాలి చిటికిన వ్రేలితో ఆ కంకాళాన్ని ఒక్కసారి కదిలించాడు. అది 10 యోజనాల దూరాన్ని పడింది. తిరిగి వచ్చి కూర్చున్నాడు రాముడు. చూశాడు సుగ్రీవుడు, రామభద్ర, రక్తమాంసాలతో బలిష్టంగా ఉన్న రాక్షసుణ్ణి మా అన్నగారు విసిరాడు అని చెబితే ఈ కంకాళాన్ని నువ్వు కాలితో తన్నినంత మాత్రాన నాకు ధైర్యం ఎక్కడదయ్యా అంటే రాముడు మరొకసారి నవ్వి, సుగ్రీవా, నేను ఏం చేస్తే నీకు ధైర్యం కలుగుతుంది అన్నాడు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ సప్తశాలాలు ఉన్నాయే, ఈ 7 చెట్లని మా అన్నగారు ప్రతి ఉదయము వ్యాయామం చేయడానికి వచ్చినప్పుడు పట్టుకు కదిలిస్తే చెట్టు చివరి ఆకు నుంచి క్రింది ఆకు వరకు నేల రాలుతూ ఉండేది అని సుగ్రీవుడు చెబుతుండగానే రామభద్రుడు ఒకే ఒక బాణాన్ని సంధించాడు. అడ్డదిడ్డంగా ఉన్న 7 చెట్లు ఒక్కమారు నేల కోలడంతో సుగ్రీవుడు సంతోషంతో, రామభద్ర, నిస్సంకోచంగాను మా అన్నగారిని సంహరించగలవు అన్నాడు. సరే, ఎందుకు ఇంకా ఆలస్యం అని వారు ఉభయులు కొంతసేపు ఆ కథ ఈ కథ చెప్పుకొని, ఆ సమయంలో వారి ఎవడో రాక్షసుడి మీదకి వెళ్లిన రోజున ఆ రాక్షసుడి చేతిలో నిహతుడయ్యాడనే భావంతో కొండగుహ తలుపు మూసి వచ్చాను, నేను సింహాసనం మీద కూర్చున్నాను. మరి కొన్నాళ్లకు మా అన్నగారు తిరిగి వచ్చాడు. వస్తూనే ఆగ్రహోదగ్రుడి, వీడు ఎంత అన్యాయం చేశాడో చూశారా, నేను రాక్షసుడితో పోరాడుతుంటే కొండగుహని మూసి వచ్చాడు, వీడిని రాజ్యభ్రష్టుని చెయ్యాలి అని తిట్టడం మొదలుపెట్టాడు. నేను పాదాలు పట్టుకు ప్రతిమాలేను. ఆయన చెవికి ఎక్కలేదు. ఏమైనా సరే వీడిని తెరవేయండి ఇక్కడి నుంచి అన్నాడు. ఆ విధంగా నన్ను రాజ్యభ్రష్టుని చేసి నా భార్యను తన అంతఃపురంలో పెట్టుకు కులుకుతున్నాడు వాడు అని తన దీనగాథ అంతా వినిపించాడు.